ஜெய் சாய்ராம். ஸ்ரீ சாயிநாதாய நமஹ. ஸ்ரீ சாயி சச்சரித்திரము 14వ అధ్యాయము. ఇందలి విషయములు ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతంజీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించారు. ఈ అధ్యాయంలో రతంజీవాడియ అనువాణిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలుగచేసినో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండును. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినా అన్నీ మధురముగా ఉండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకుని నిమిత్తము వాణిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశ్యము. గత జన్మల పుణ్యము కలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్య ఉద్దేశ్యమును అయిన మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచు నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందు ఉంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొనొచ్చు నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతంజీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాఖలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతంజీ షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, పండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తొలతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషంతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాదు. ఈ లోకమునందు పూర్తిగా సుఖముగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడగు రతంజీ కూడా ఏదొచ్చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలవాడు, దాన ధర్మములు చేసేవాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేసేవాడు, అందరికీ అన్ని విధములా సహాయము చేయుచూ ఉండేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడు అని అనుకునిరి. కానీ రతంజీ చాలా కాలం వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తిలేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జందములేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతంజీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగను, కళావిహీనముగను ఉండెను. రతంజీ ఎల్లప్పుడూ ఈ విషయమును గురించే చింతించుచుండెను. రతంజీ తనలో తాను ఇట్లు అనుకునెను. భగవంతుడు ఎన్నడైనా సంతృప్తి చెంది పుత్ర సంతానము కలుగచేయడా అని మనసునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయాను. రాత్రింబగళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అని ఆతృతతో ఉండేవాడు. దాసగణు మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగణు మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగణు అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించుమనెను, బాబా ఆశీర్వాదము పొందుమనెను, సంతానము కొరకు వేడుకొనమనెను. రతంజీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను. మిక్కిలి వినయ విధేయులతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను. కష్టదశలోనున్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు. ఈ సంగతి వినే నీ పాదములను ఆశ్రయించుతుని కనుక దయవుంచి నాకు ఆశాభంగము కలుగచేయకుము అనెను. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనస్సులో అనుకొనెను. వెంటనే బాబా అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకం ఇచ్చేంతలోనే మరలా తనకు ఇంతకు ముందే 3 రూపాయల 14 అణాలు ముట్టి ఉండినని కావున మిగిలిన 1 రూపాయి 2 అణాలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిక్కులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకునలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగు చేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకుము, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును అని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసుగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినమనియు ఒక్కటి మాత్రమే తనకు బాధపడని సంగతి కలదని అనెను. తమకు అంతకుముందే 3 రూపాయల 14 అణాలు ముట్టినమని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసుగణును అడిగాను. అతను ఇలా చెప్పాను, ఇంతకుముందు నేను ఎప్పుడూ షిడ్డీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాలు ఎట్లు ముట్టెను అని అనుకున్నాను. అది దాసుగణుకు కూడా చిక్కు సమస్యగా తెచ్చాను. దాన్ని గురించి కొంతసేపు ఆలోచించను. కొంతకాలమైన పిమ్మట రతన్జీకే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అనే మహాత్ముణ్ణి రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చెను. నాందేళ్లో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మది అయిన యోగి. రతన్జీ షిరిడీకి పోవా నిశ్చయించుకోగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి హఠాత్తుగా వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు ఒకటి చూచి అందరూ ఆశ్చర్యపడి అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండునో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చినటువంటి 3 రూపాయల 14 అణాల సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు, వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసగణు చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృప్తి చెందెను. అతనికి బాబా అందు స్థిరమైన నమ్మకము కలిగాను, భక్తి హెచ్చాయెను. కొంతకాలం పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగాను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి, కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన అరివినాయక సాఠే అనేవాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకున్నచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది అంతా అతడు మిక్కిలి సంతృప్తి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయంను ముగించదను. బాబా తమను చూచిన వారికి తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుంచి దక్షిణ పుచ్చుకున్నట్టు అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలను, వారు ధనమును ఏలకాంక్షించవలను అని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇదిగో. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేవారు కాదు. కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునేవారు. భక్తులను గాని తదితరులను కానీ బాబా ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కానీ గాని 2 కానులు గాని ఇచ్చినచో వాటితో నూనె పొగాకు కొనేవారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధనా అయితే తిరిగి ఇచ్చేసేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకి గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణము లేనిదే ఈ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణ్యము అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగుని, గురుని దర్శించకపోయేటప్పుడు రిక్తహస్తములతో పోకూడదు. నాణ్యము గాని డబ్బు గాని సమర్పించవలను. ఈ విషయమును గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించున్నావో చూచదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అనే అక్షరాన్ని బోధించను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమును అవలంబించవలనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనమునందు ఉంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయా అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమము ఏర్పడెను. తైత్తిరీయ ఉపనిషత్తు దానము మొదలైన సుగుణములను అభ్యసించవలనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగాను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానమును గురించి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనస్సులను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుండెను. ఇట్లు అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణము, గణపతిరావు బోడస్ అనే ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియగడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనము ఉంచుకునే సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు. దీని ఫలితముగా ఆనాటి నుంచి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండానని వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బాడస్కు దొరుకుచూ ఉండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వక్కర్లేదు అనే అర్థం కూడా పెక్కు సంఘటన వల్ల తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణలు చెప్పుకుందాం. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కెను అడగగా అతడు తన వద్ద దమ్మిడి అన్నా లేదు అనెను. దానికి బాబా ఇట్లేనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగవాసిష్టం చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇవ్వు. దక్షిణ అనగా ఇక్కడ గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనుము అని అర్థము. ఇంకొకసారి తర్కడ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండాచే ఆమె మిగుల చిన్నబోయెను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను. తన 6 శత్రువులను అనగా కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములను తమకు పూర్తిగా అర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించను. దానికి బాబా పూర్తిగా సమ్మతించను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుకుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరుగా అవుచుండెను. 10 సంవత్సరముల కాలము 1000 కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందే నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానము యాగము నేర్పుట కొరకే. దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. బీవీదేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన శ్రీ సాయి లీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. అడగకుండా ఇస్తే ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు కాదు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమనే వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. తమ ఇష్టమునకు ఎవరైనా వ్యతిరేకంగా ఇచ్చినచో బాబా దానిని పుట్టేవారు కాదు. ఎవరైనా తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మనుచుండిరి. బాబా అడిగే దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతిని బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచూ ఉండెను. వారు అందరూ ధనికులను గాని, అందరూ బీదలను గాని దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దానిని మర్చిపోయినప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేసేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమని అడిగిచుండేవారు. లేదనినచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమని చుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు కూడా దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేసేవారు. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయ సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబావారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫ్ని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెస్తున్నారని అనుచుండేవారు. మన పరమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, 2వది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందు 1 దక్షిణ, 2వది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ 2 ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకే బాబా వీనిని నియమించరు. భక్తులు రాగానే దక్షిణ అడుగు పుచ్చుకుని బడికి, అనగా రాధాకృష్ణమాయ గృహానికి పంపించేవారు. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో, అనగా కనకమందు కాంత అందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమౌట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకు ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.